తారీఖుని దాదాపు ఒక 10 రోజుల తారీఖు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు మనిషి అనేక మంది చనిపోవటం చూస్తూ ఉంటాడు. కానీ వాడు కూడా ఎప్పుడప్పుడు చనిపోవాలి అనే విషయం మాత్రం వాడికి ఎప్పుడు గుర్తుండదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటాడు. పుట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో జరిగి తీరాల్సిన సంఘటన ఏంటి అంటే మృత్యువు. నెబడి కెన్ ఎస్కేప్ ఇట్. కానీ దాని గురించి ఎవరు ఆలోచించరు. తమాషాది ఎందుకు ఆలోచించరు? ఎందువల్ల ఈ మధ్యకాలంలోనే మృత్యువు మీద మనిషికి ఆసక్తి పెరుగుతుంది, దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలు అన్నీ కూడా మన భారతీయ యోగ శాస్త్రంలో చాలా అద్భుతంగా చర్చించారు. ఈ అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది మన భారతీయులందరికీ. నా ఉద్దేశంలో ఆ గ్రంథంలో లేనటువంటి పుస్తకం ఇల్లే ఉండి ఉండదు. ఎక్కడ ఒక హిందూ హిందూ అంటే ఖచ్చితంగా ఆ గ్రంథం ఉండి ఉంటుంది, భగవద్గీత. కానీ ఆ భగవద్గీతలో మృత్యువు గురించి ఎంత అందంగా చెప్పాడు, ఆ మృత్యువు యొక్క స్టింగ్, ఆ మృత్యువు యొక్క దంశ, ఆ బాధ, వ్యధ లేకుండా మృత్యువు మన జీవితంలో మనమే ఇవల్యూషనరీ సైకిల్లో పరిణామ క్రమంలో ముందుకు తీసుకెళ్లటానికి చాలా అవసరమైనటువంటి సంఘటన అని చాలా స్పష్టంగా చెప్తాడు భగవద్గీతలో. కానీ చెప్పాను కదా, భగవద్గీతని మనం చదవం, పారాయణ చేస్తాం, అధ్యయనం చేయం. భగవద్గీతనే కనుక మనం అధ్యయనం చేస్తే సీక్రెట్ డాక్ట్రిన్ లోకి వెళ్తాం మనం. సీక్రెట్ డాక్ట్రిన్ కి భగవద్గీతకి ఏ విధమైనటువంటి తేడా లేదు. భాషలో తేడా ఉందంటే అది ఇంగ్లీష్ లో ఉంది సీక్రెట్ డాక్ట్రిన్, భగవద్గీత సంస్కృతంలో ఉంది. సంస్కృతంలో చదువుతున్నటువంటి భగవద్గీత మనకి ఎంత అర్థం అవుతుందో, బ్లావెట్స్కి రాసిన సీక్రెట్ డాక్ట్రిన్ ఇంగ్లీష్ లో చదివినా అంతే అర్థం అవుతుంది మనకి. దానికి కారణం ఏమిటి అంటే, ఒక విద్య గురించి మనకి ఒక అవగాహన రావాలి అంటే ఆ విద్యలో ఉపయోగించుకునేటువంటి టెక్నికల్ టర్మ్స్ కి మనం బాగా అలవాటు పడి ఉండాలి. విత్తనే ఒకసారి చదివితే వచ్చేది కాదు ఆ టెక్నికల్ టర్మ్స్. అందువల్ల ఈ మూడు రోజుల్లో నేను మూడు భాగాలుగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వివరించదలుచుకున్నాను. ఇవాళ టెక్నికల్ టర్మ్స్ ఏవైతే రేపు నృత్యం గురించి మనం చర్చ మొదలెట్టినప్పుడు వస్తాయో వాటి గురించి ఇవాళ మనం పూర్తిగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. దయచేసి ఎవరు గడియారం వైపు మాత్రం చూడకండి. మీకు టైం అయిపోతే, పని ఉంటే హాయిగా మధ్యలో లేచి వెళ్ళిపోవచ్చు. నేనేమి అనుకోను, వినదలుచుకున్న వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నా మేము చెప్పుకుంటేనే పోతా. ఇంచేటంటే మీరు ఒక టైం లిమిట్ ఇచ్చేసి 25 నిమిషాల్లో మాస్టారు దీన్ని ముగించేయాలి అంటే సారీ, అది జరిగే పని కాదు. అది నేను జస్టిస్ చేయలేను, వచ్చినందుకు మీకు కూడా తృప్తి ఉండదు అని నా ఉద్దేశం అది. అలా అని చెప్తే గంటలు గంటలు కూర్చోపెట్టాలని ఉంటుందని. టెక్నికల్ టర్మ్స్ లో మొట్టమొదటి టెక్నికల్ టర్మ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే విద్య, బ్రహ్మ విద్య. ఫిలాసఫీకి ఇంకొక పేరు చెప్తాం మనం. భగవద్గీతలో కూడా బ్రహ్మ విద్యాయా, బ్రహ్మ విద్యలో భాగంగా భగవద్గీతలోని ఈ 18 అధ్యాయాలు చెప్పబోతున్నవి అంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఈ విద్యల్ని మనం బ్రాడ్ గా చూసుకోదలుచుకుంటే రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు, రెండు రకాలుగా వర్గీకృతం చేయొచ్చు. ఒకటి పరావిద్య, రెండు అపరావిద్య. పరావిద్య గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి స్థితిని కలిగి ఉన్నాం అంటాం. పరావిద్య గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా పరావిద్య గురించి మనం చర్చించుకున్నా కూడా పరావిద్యని మన స్థాయికి తీసుకొచ్చేస్తాం తప్ప మనం పరావిద్య స్థాయికి వెళ్ళాం. ఇంచేత పరావిద్య గురించి చర్చించుకునేటప్పుడు ఒక కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా అసంభవం అన్నమాట అది. పరావిద్య గురించి కబీర్ దాస్కి చాలా గర్వం. ఎందుకు గర్వం అంటే ఆయన రాసుకుంటాడు చోట, నేను కాగితాన్ని కానీ పెన్నుని కానీ ఎప్పుడూ ముట్టుకోలేదు అని, చదువు రాని వాడిని అని చెప్పుకున్నాడనమాట. గర్వం ఆయనకి, నాకు చదువు రాదని. కానీ ఆ చదువు రానటువంటి కబీర్ దాస్ పరావిద్య గురించి, యోగ విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి, శ్రీ విద్య గురించి మీరు ఏదైనా పేరు పెట్టండి దానికి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక దోహాలో. సాగర్ సమాన భూమి, ద ఓషన్ హ్యాజ్ డ్రాప్డ్ ఇన్ టు ఏ డ్రాప్. ఒక బిందువులో మొత్తము సముద్రము పడినది. ఇంపాసిబుల్ అనిపిస్తుంది మనకి, అసంభవమే కదా. సముద్రం ఒక బిందువులోకి ఎలా రాగలదు? ఈ 3 రోజులు కనుక మీరు చాలా జాగ్రత్తగా వింటే అదే కరెక్ట్ అనిపిస్తుంది మీకు. మనకున్నటువంటి కామన్ సెన్స్, మనం అనుకున్నటువంటి ద సో కాల్డ్ రాషనలిస్టిక్ థింకింగ్ అధిగమించి నిజంగానే సముద్రాన్ని మనం ఒక బిందువులోకి జొప్పించగలము. ఇంకేటంటే ప్రకృతి ఆ పని చేసింది. ప్రకృతి సముద్రాన్ని సముద్రంలాగా మనకి చూపిస్తోంది, సముద్రాన్ని ఒక బిందువులో కూడా చూపిస్తోంది. ఏమిటా బిందువు అంటే మన శరీరమే, మనం మానవ శరీరంలో మొత్తము కాస్మాస్ ని, మొత్తము బ్రహ్మాండాన్ని పూర్తిగా ఏ విధమైనటువంటి తేడా లేకుండా పూర్తిగా చూపించింది. అది ఏ విధంగా చూపించింది, ఏం చేసింది అని తెలుసుకునేటటువంటి విద్యను పరావిద్య అంటాం. అది గుర్తుంచుకోండి. మీరు మరి అపరావిద్య ఏంటి? భక్తి కోసం మనం నేర్చుకునేటటువంటి విద్యను. ఈ అపరావిద్యకి మూడు కండిషన్స్ ఉంటాయి. అపరావిద్యను అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విద్య, ఇంగ్లీష్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, కార్పెంటరీ కానీ, మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ అయినా సరే నేర్చుకోవాలి అంటే భౌతికంగా ఒక గురువు ఉండాలి మనకి. రెండోదైతే ఆ విద్యను మనం ఉపయోగించుకోకపోతే మర్చిపోతాం మనం దాన్ని. అపరావిద్యలలో దాన్నే లౌకిక విద్యను అని కూడా అనొచ్చు మనం. లౌకిక విద్యలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ముందు ఒక గురువు ఉండాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి, కా ఇలా రాస్తారు, ఈ ఇలా రాస్తారు అని స్పష్టంగా మనకి చెప్పేటటువంటి ఒక వ్యక్తి లేకపోతే మనంతట మనం ఆ భాషను నేర్చుకోలేం. ఇంపార్టెంట్ అది. ఆ సింబల్స్ కి మనం ఇచ్చుకున్నటువంటి ఆ సోషల్ సెటప్ లో ఇచ్చినటువంటి విలువలు కానీ, సోషల్ సెటప్ లో ఇచ్చినటువంటి అర్థాన్ని కానీ మనకి చెప్పడానికి ఒక భౌతికమైనటువంటి గురువు చాలా అవసరం లౌకికమైనటువంటి విద్యను నేర్చుకోవటానికి. రెండోది ఏం చెప్తున్నాను నేను, లౌకికమైనటువంటి విద్యను కాలక్రమంలో మీరు ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా మర్చిపోతారు. మీరు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి బంధుత్వం మీకందరికీ తెలిసినది. చాలాసార్లు కృష్ణుడు అర్జునుడికి చెప్తూనే ఉన్నాడు. మహాభారతంలో కూడా యుద్ధానికి ముందు భగవద్గీత చెప్పాడు. చెప్పినా మళ్ళా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు మళ్ళీ శ్రీకృష్ణుని అడుగుతాడు, అప్పుడేదో చెప్పావే, నువ్వు ఏదో గీత చెప్పావట కదా, ఆ గీతను ఏం చెప్పావు, నేను మర్చిపోయానన్నాడు శ్రీకృష్ణుడు అని మళ్ళీ ఇంకో గీత చెప్తాడు. అప్పుడు లౌకికంగా కనుక మీరు భగవద్గీతను చదివితే, లౌకికంగా కనుక సీక్రెట్ డాక్టర్ని చదివితే, లౌకికంగా కనుక పాతంజలి యోగ సూత్రాలను చదివితే, లౌకికంగా కనుక ఉపనిషత్తులను చదివితే, లౌకికంగా కనుక వేద మంత్రాలు జోలికి వెళితే, విన్నప్పుడు చదివినప్పుడు దాని మీద కమెంటరీస్ మీరు స్వయంగా రాసిన దాని గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినా చాలా బాగుంటుంది. కానీ అంతవరకే బాగుంటుంది అది, దాని తర్వాత దాన్ని మనం మర్చిపోతాం. రెండోది ఈ లౌకికమైనటువంటి విద్య నెక్స్ట్ బర్త్ కి ఉపయోగపడదు మనకి. ఈ జీవితంలోనే ఉపయోగపడుతుంది. మీరు ప్రెసిడెంట్ అయిపోవచ్చు, నోబెల్ లాడియట్ ఇన్ ఫిజిక్స్ అయిపోవచ్చు, కెమిస్ట్రీ అయిపోవచ్చు, అత్యుత్తమైనటువంటి స్థానాన్ని మీరు భౌతిక జగత్తులో అలంకరిస్తూ ఉండవచ్చు, కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ బర్త్ లో ఈ విద్యలు కానీ ఈ అనుభవాలు కానీ మీకు ఉపయోగపడవు. ఇది లౌకిక విద్య. అలౌకికమైనటువంటి పరా విద్యలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే భౌతికమైనటువంటి గురువు అవసరం లేదు. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకోండి. నిత్యం గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే, యోగ శాస్త్రం గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మీకు భౌతికమైనటువంటి గురువు అక్కర్లేదు, ఉన్నాడంటే మీరు గమలు దిగిపోతారు. చూపు భౌతికమైనటువంటి గురువు అక్కర్లే. మరి ఏ విధమైనటువంటి గురువుని మనం పట్టుకుంటే, ఏ విధమైనటువంటి ఆధారాన్ని మనం పట్టుకుంటే దీని గురించి మనం అర్థం చేసుకోగలం. ప్రతిరోజు చాలా మంది భారతీయులు ఒక శ్లోకాన్ని ఉత్తరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం ఉచ్చారణ చేశాం. మనం గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వరన, గురు సాక్షాత్ పరబ్రహ్మన, తస్మై శ్రీ గురవే నమన, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమన. ఈ గురువును పట్టుకోండి. ఈ గురువును పట్టుకున్నప్పుడే మీకు ఆధ్యాత్మికతలోకి ప్రవేశార్హత కలుగుతుంది. ఆ గురువుని ఫస్ట్ లోకాస్, సెకండ్ లోకాస్, థర్డ్ లోకాస్ అని సీక్రెట్ డాక్టర్ని చెప్తూ ఉంటాం మనం. థియాసఫీలో మనము దేన్నైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరును అని పిలుస్తూ ఉంటాము, దానిని వాళ్ళు లోగాస్ అని పిలుస్తారు. ఫస్ట్ లోగాస్ మొదటి వర్డ్ మొదటి శబ్దము అని, తర్వాత రెండవ శబ్దము అని, తర్వాత మూడవ శబ్దము అని పిలుస్తూ ఉంటాం దాన్ని. అది కింద రాసి ఉన్నటువంటిది. దీనిని పట్టుకోండి, గురువు బ్రహ్మ, బ్రహ్మ అయినటువంటి గురువుని పట్టుకోండి, గురువు విష్ణువు, విష్ణువు అయినటువంటి గురువుని పట్టుకోండి, గురువు దేవేశ్వర శివస్వరూపుడైనటువంటి గురువుని పట్టుకోండి. కానీ ఎవరు ఇద్దరు? త్రీ ఇన్ వన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మిళితమైనటువంటి స్వరూపము, పరారూపము, పరమేశ్వర. పరావిద్య నేర్చుకోవటానికి పరాస్థితిలో ఉన్నటువంటి గురువుని పట్టుకోవాలి మీరు. ఆ పరాస్థితిని మీ వరకు తీసుకొచ్చి రావటానికి అనేక మీడియంస్ ఉండొచ్చు, అనేక వాహకాలు ఉండవచ్చు. కానీ ఆమె ప్రసెంట్ను మించినటువంటి వాహకము, నేను చదివినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సాధనలు చేశాను, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్లి సాధనలు నేర్చుకున్నాను, నేర్పుతున్నాను. కానీ ఆమె ప్రసెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి స్పష్టత, ఆమెడెసెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రఖరత, ఆమెడెసెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి సుస్పష్టమైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కడా కనిపించదు. ఒక మీటింగ్లో ఆమెడెసెంట్ మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి అడిగట, మీరు ఇలాగ ఒక వాగ్ధాటి, ఒక సరస్వతి ప్రవాహం మీ నోట్లోంచి వస్తుంది కదా, ఎలా వస్తుంది మీ నోట్లోంచి ఇలాగా అని అంటే, ఆవిడ చెప్పింది మీరు అర్థం చేసుకోండి. ఆవిడ చెప్పినటువంటి మాటలు మీరు కనుక మనసులో గట్టి చేసుకుని మనము కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగితే అప్పుడు ఆ గురుత్వాన్ని అర్థం చేసుకుంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవు మహేశ్వర అని ఎందుకన్నారో అర్థం చేసుకుంటాం. ఏం చెప్పింది ఆవిడ? నేను మాట్లాడుతూ ఉంటే నా ముందు బంగారపు రంగులో 10-15 సెంటెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకే విషయం గురించి చెప్తున్నప్పుడు అందులో బాగున్నటువంటి సెంటెన్స్ ని ఎన్నుకుని నేను చదువుతూ ఉంటాను అండి. నేను మాట్లాడను, నేను స్పీచ్ ఇవ్వను. నేను నా కళ్ళ ముందు ఏ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నానో ఆ టాపిక్ గురించి బంగారపు అక్షరాలలో గ్రూప్స్ ఆఫ్ లెటర్స్, వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏది చాలా సమీచీనంగా ఉంటుందో, ఏది చాలా బాగుంటుందో, ఆ ఆడియన్స్ కి ఏది నచ్చుతుందో కూడా నాకు తెలుస్తుంది, దాన్ని నేను చదివిస్తాను అన్నారు. మన ఋషుల గురించి కూడా ఇదే చెప్తాం మనం. ఋషులను మంత్ర ద్రష్ట ఋషులు అంటాం మనం, మంత్రాన్ని దర్శించినటువంటి ఋషులు. ఇంకొక సీక్రెట్ ఆప్షన్ గురించి, ముఖ్యం కంటే ముందు బ్రహ్మ విద్య గురించి నేను చెప్పబోతున్నటువంటి ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకండి, స్వీకరించడానికి ప్రయత్నించండి. తేడా ఉంది రెండింటికి. అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నించినప్పుడు ఇదివరకు మీరు విన్నటువంటి మాటలను, ఇదివరకు మీకు ఆ విషయం మీద ఉన్నటువంటి అవగాహనతో పోలుస్తారు. మీరు ఉద్యోగా చెప్పింది అంటారు, పోల్చకండి, మాట్లాడితే అయిపోయినివ్వండి. అయిపోయిన తర్వాత నమరేసుకోండి, ఏం చెప్పుకున్నాను తప్ప ఈ మాట్లాడుతున్నంతసేపు దయచేసి స్టాప్ యువర్ రీజన్. బ్లాకింగ్ పేపర్ లాగా అయిపోయి చెప్పిన దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జగద్గురువు అర్జునుడితో ఒక మాట అంటాడు, చాలా క్యాజువల్ గా చెప్తాడు. ఏంది విద్య నేను చాలా మందికి చెప్పాను, మొట్టమొదటి విద్య నేను సూర్యుడికి చెప్పాను. నేను వినగానే ఫస్ట్ క్వశ్చన్, రీజనింగ్ మైండ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి స్టార్ట్ అవుతుంది? అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్థిత. అపరము పరము రెండు మాటలు పడుతున్నాయి అక్కడ, అపరా విద్య, పరా విద్య. అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వత, కథమేతత్ విజానీయం, తమాడో ప్రోక్తవానిటి. నామిందే కథ, నువ్వు పుట్టావు ద్వాపర యుగాంతంలో, నా అయితే నాకంటే 20 ఏళ్ళు పెద్ద. నువ్వు ఏంటి పోజు కొడుతున్నావు? నువ్వు నేను ఈ విద్యను యుద్ధ రంగంలో ఏ విద్యనైతే అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడో ఆ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పానంటాడు. ఎలా నమ్మమంటావు నేను ఇది అంటాడు. అయితేనే బిలీవ్ ఇట్ ఫస్ట్ కాంట్రడిక్షన్. నేను ఇందాక చెప్పాను కదా, మీరు కనుక యోగ విద్య అభ్యాసం చేస్తున్నారు అంటే, మీరు కనుక ఆధ్యాత్మికతలో ప్రవేశం చేస్తున్నారు అంటేనే ఇట్ స్టార్ట్స్ విత్ కాంట్రడిక్షన్స్. ఎలా నమ్మేది నన్ను సూర్యుడికి చెప్పావు నువ్వు. సూర్యుడికి ఎలా చెప్పావంటే బహుళి మే యతీతాని జన్మ అని తలచార్జున తామ్యహం వేద సర్వాణి మత్వం వేత్త పరంతట. నువ్వు నేను కూడా కలిసి చాలా జన్మలెత్తాం. ఈ వయసు చాలా జాగ్రత్తగా వినండి. ఇంకంటే మన టాపిక్ అదే జన్మ పునర్జన్మ. డైరెక్ట్ ప్రాక్టికల్ గా మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు, జగద్గురు చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దాన్ని బహుమినే వ్యతీతాన్ని జన్మ అని తలచార్జున. అర్జునుడు ఒక్కడే అనేక జన్మలు ఎత్తలేదు, నేను కూడా మీతో పాటు ఎత్తాను. ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ప్రాసెస్. అది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. చాలా మంది అవతారాల గురించి మాట్లాడుతున్నప్పుడు, గురువుల గురించి మాట్లాడుతున్నప్పుడు, గురువు ఏదో కాలక్రమంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని యుగాల తర్వాత పుడుతూ ఉంటాడు, శిష్యుడు మాత్రమే వాడి కర్మ వల్ల అనేక సార్లు జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఏదో శిష్యుడు ఎప్పుడు జన్మెత్తితే గురువు అప్పుడు జన్మెత్తి తీరాల్సిందే, గురువు జన్మెత్తితే శిష్యుడు కూడా జన్మెత్తి తీరాల్సిందే. ఈక్వేషన్ గుర్తుంచుకోండి. ఏదో నచికేతాపాఖ్యానంలో కఠోపనిషత్తులో నచికేతుడు యముడి దగ్గరికి వెళ్తాడు, మృత్యు దగ్గరికే డైరెక్ట్ గా వెళ్తాడు, ఎన్ని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేయగలమంతా కూడా అక్కడ ఈ శ్లోకాన్ని మళ్లీ మళ్లీ మనం ఉపయోగించుకుంటాం. బహుమినే వ్యతీతాని జన్మ అని తలచార్జున తామ్యహం వేద సర్వాణి మొత్తం వేత్త పరంతత. గురువుకి శిష్యుడికి తేడా ఏంటి అంటే గురువు శిష్యుడు సమానంగా ఈక్వల్ గా రిపీటెడ్ గా కలిసే జన్మెత్తుతూ ఉంటారు. తామ్యహం వేద సర్వాణి అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు, అంతే తేడా. అందుకే మొత్తం భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఎన్ని రకాలు సాధనలు చెప్తాడు, ఎన్ని రకాలు యోగాలు చెప్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుడంత కృతజ్ఞుడు అవడం ఉండడు అసలు. ఇంచేత భగవద్గీత అంతా అన్నాడు, నిన్న తర్వాత నువ్వు నాకేం చెప్పావు అన్నాడు. నువ్వు నాకేమీ చెప్పలేదు, స్మృతి లబ్ధ ఐ రిమెంబర్డ్ అన్నాడు, నాకు గుర్తొచ్చింది అన్నాడు. ఆ స్థితికి వెళ్ళాలి మనం, గుర్తు చేసుకునేటటువంటి స్థితికి ఎదగాలి మనం. ఈ గుర్తు చేసుకునేటటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి ఆ జగద్గురువు, గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవి నమేశ్వర. ఈ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోండి. ఈ కాన్షియస్నెస్ ని సీక్రెట్ ఆక్షన్ లో హుహట్ అని చెప్తూ ఉంటారు, మూల ప్రకృతి అని చెప్తూ ఉంటారు, రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు దాన్ని. కానీ మన భారతీయ సంస్కృతిలో మన యోగ విద్యా పరంగా దానికి ఏం చెప్తామంటే గురు సత్తా, గురు చేతనత్వము. ఈ గురు చేతనత్వం యొక్క లక్షణాలు కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ బోర్డు మీద నేను ఐదు మాటలు రాశాను, నేను స్థూల కామ మనస్సు బుద్ధి ఆత్మ, ఇది మన ఐదు కోశాలుగా అర్థం చేసుకోవచ్చు. మన స్థూల శరీరము, స్థూల శరీరం మీద ఉన్నటువంటి ప్రాణ శరీరము, ప్రాణ శరీరం మీద ఉన్నటువంటి మనోమయ శరీరము, మనోమయ శరీరం మీద ఉన్నటువంటి బుద్ధిమయ విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశం మీద ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆనందమయ కోశాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మాటల్ని కాస్త ఫెమినలైజ్గా ఉంది. ఆత్మ ఆనందమయ కోశానికి థియాసఫిస్ట్ యూజ్ చేసేటువంటి వరల్డ్, బుద్ధి విజ్ఞానమయ కోశానికి థియాసఫిస్ట్ యూజ్ చేసేటువంటి వరల్డ్, ఇంగ్లీష్ లో దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం, మనస్సు మైండ్. ఈ మైండ్ దగ్గర మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ మధ్యలో గీత గీసింది. మనస్సుని రెండు భాగాలుగా విభజిస్తాం మనం, అరూప మనస్సు, స్వరూప మనస్సు, దాని కిందన కామమయ శరీరం, యాస్ట్రల్ బాడీ అంటాం థియాసఫికల్ లాంగ్వేజ్ లో, దాని కిందన స్థూలము ఫిజికల్. ఇది కొంచెం ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ మీరు నేర్చుకున్నవే రేపు ఉపయోగపడతాయి. సైన్స్ నేర్చుకునేటప్పుడు సైన్స్ యొక్క మిరకల్స్ చాలా బాగుంటాయి చదవటానికి, కానీ ఆ మిరకల్స్ అర్థం అవ్వాలి అంటే సైన్స్ యొక్క సైంటిఫిక్ లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి. నా కాలేజీలో నేను క్లాస్ తీసుకోవటానికి ముందు క్లాస్ ఇంగ్లీష్ లెక్చర్ అది. గ్రామర్ ఏదో చెప్తున్నట్టున్నాడు అతను, బ్లాక్ బోర్డ్ మీద నువ్వో నో అని రాశాడు. లోపల పెళ్లి అయిపోయింది కాదని వచ్చేసాడు. నేను క్లాస్ రూమ్ లో వచ్చేస్తే బ్లాక్ బోర్డ్ మీద ఎన్ఓ అని అక్షరాలు ఉన్నాయి. ఆ రోజే నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నైట్రోజన్ సబ్జెక్ట్ చెప్పాల్సింది. నైట్రోజన్ లో నైట్రిక్ ఆక్సైడ్ అని ఒక ఆక్సైడ్ ఉంటుంది, దాన్ని కూడా ఎన్ఓ అనే రాస్తాం అని చెప్పి నేను మా స్టూడెంట్స్ చాలా మెచ్చుకున్నాను. నేను మీకు చాలా తెలియని వాళ్ళు, మీలాంటి స్టూడెంట్స్ ఉంటేనా చెప్పబోయే పాఠం ఏంటి కూడా మీరు నా మనసులో దూరి తెలిసేసుకుని ఆ పాఠం యొక్క హెడ్డింగ్ కూడా పెట్టేశారు అని నేనంటే నేనే నోను అన్నారండి. రాసి ఉన్నది నో ఎన్ఓ. నేనేమనుకున్నా నైట్రిక్ ఆక్సైడ్. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే విద్యలో తేడా, పరా విద్యలో తేడా. అంచేత మనం ఇక్కడ రాసినటువంటి మాటలు మీకు తెలుసు అనుకుంటారేమో అందుకని ఉదాహరణ ఇచ్చాను, మనకు తెలీదు. ఆయన పెసెంట్ చెప్పి చెప్పి అలసిపోయి తన పుస్తకాలన్నింటిలో కూడా ఐ ఆమ్ వెరీ సారీ మై డియర్ రీడర్, ఐ కెనాట్ కన్వే వాట్ ఐ మీన్, ఐ ట్రైడ్ మై బెస్ట్, నేను చాలా ప్రయత్నించాను, నేను ఏం చెప్పదలుచుకున్నాను ఈ పదాల గురించి నేను చెప్పలేకపోయాను అంటాడు. జ్ఞానాపీన్ మహర్షి సీక్రెట్ ఆప్షన్ అర్థం అవటం లేదు అంటే హిమాలయాలలో ఉన్నటువంటి జ్వాలాపీన్ మహర్షి, నేను అర్థం ఏదో చెప్తాను సీక్రెట్ ఆప్షన్ అని మొదలెట్టాడు. ఈ ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ తేడా మీకు తెలుసు కదా. నెగిటివ్ పార్ట్ లో ఉండేది తంత్రాధిపతి ఉండే హాని కలిగించేటటువంటి సాధనలు చేసే అన్నింటిని కూడా బ్లాక్ మ్యాజిక్ అని మనం బ్రాడ్ గా క్లాసిఫై చేస్తాం. సాత్వికంగా అభివృద్ధికి పనికొచ్చేటటువంటి సాధనలన్నింటినీ కూడా మనము వైట్ మ్యాజిక్ అని పిలుస్తూ ఉంటాం. ఈ థియోసాఫికల్ సొసైటీ మనకు అందించినటువంటి ఋషులందరినీ కలిపి మనము వైట్ బ్రదర్హుడ్ అని పిలవటం కూడా ఒక ఆనవాయితీ. ఆ వైట్ బ్రదర్హుడ్ కి చెందినటువంటి బ్లాడెస్ కి తర్వాత ఈ సీక్రెట్ డాక్టర్ గురించి రాయటానికి పూనుకున్నటువంటి జ్ఞానకుని మనిషి భారతదేశం అంతా గమనించేట ఎవరైనా ఒక్కళ్ళు తను డిక్టేట్ చేసిందే రాసుకుంటారేమో అని చూడండి. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇంత రిపీటెడ్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ శబ్దాలు వెనకాతలా మీరు అవగాహన తెచ్చుకోవలసినటువంటి భావాలు స్పష్టత లేకపోతే ముందుకు చెప్పలేను నేను. ఈ ఐదే, ఇంతకంటే ఎక్కువేం లేదు. ఈ ఐదింటినీ మనము యానిఫెసెంట్ ఏ ఉద్దేశంతో వాడింది, సీక్రెట్ డాక్టర్ గుప్త విద్యలో ఏ ఉద్దేశంతో వాడారో మనకి తెలియాలి. ఎన్ఓ నో అంటే ఇంగ్లీష్ వచ్చు కదా, నో అనుకుంటే సరిపోదు మనకి. అందుకు చెప్తున్నా ఇది జ్ఞానకూలి మహర్షి హిమాలయాలలో కూర్చుని సీక్రెట్ యాక్షన్ ఎవరికి అర్థం కావటం లేదు. ఏం చేద్దామని 1933-34 ప్రాంతాలలో ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ మొదలవబోతోంది. ఈ సీక్రెట్ యాక్షన్ కనుక స్పష్టంగా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు ఉంటే సెకండ్ వరల్డ్ వార్ రాకపోనేమో ఛాలెంజ్ చేస్తాడు జ్వాలాపూర్ మహర్షి. మీరు కనుక నా పుస్తకాన్ని అర్థం చేసుకుని మీరు కనుక గ్రూప్స్ ఫామ్ అయ్యి ఈ సాధన కనుక చేస్తే రెండు వారు రానే రాదని అర్థం కాలేదు ఎవరికి జ్వాలాపూర్ ఏం చెప్పాడు. కానీ 1933లో అర్థం కాలేదు, కొన్ని 1997లో అర్థం అవుతుందని చూద్దాం మనం. ఆయన ఏం చెప్పాడు, హిమాలయాలలో కూర్చుని ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే నేను డిక్టేట్ చేస్తాను అని ఇండియా మొత్తం వెతికాడు. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో, ఎంతమంది యోగ సాధకులు ఉన్నారో మీకు తెలుసు, కానీ ఒక్కడ దొరకలేదు ఇండియాలో ఆయనకి. ఆయన చెప్పింది రాయటానికి, ఎందుకు ఆయన చెప్పింది రాయటానికి, ఈ గురువులందరికీ ఒకళ్ళకి ఒక టిక్క. జ్వాలాపూర్ మహర్షి టిక్క ఏంటంటే నేను ఎందుకు ఆయన చెప్పింది రాయటానికి, ఈ గురువులందరికీ ఒకళ్ళకి ఒక టిక్క. జ్వాలాపూర్ మహర్షి టిక్క ఏంటంటే నేను హిమాలయాలలో నందనవనం అని ఒక ప్లేస్ ఉంది, అది వదిలి రాను, నేను అక్కడే కూర్చుంటాను. నందనవనానికి వెళ్ళగలిగేటటువంటి శిష్యుడు ఉంటే వారికి జ్వాలాపూర్ మహర్షి అక్కర్లే కదా. అంతేత ఆయన ఏం చేస్తానన్నాడు జ్వాలాపూర్ మహర్షి, నేను నందనవనంలోనే కూర్చుని ఉంటాను. నందనవనం నుంచి కూర్చుని కళ్ళు మూసుకుని నేను చెప్పవలసినటువంటి విషయాన్ని ట్రాన్స్మిట్ చేస్తాను నేను. ఎవరికైనా పన్ను ఉంటే పట్టుకోండి, ఎవరికైనా నిలబడికండి, అది ఆయన ఛాలెంజ్. ఆ సత్తా ఉంటే చాలు, ఇప్పుడు ఇది ఈటీవీ వస్తుంది,
మీరు దానికి ట్యూన్ అయ్యారనుకోండి, మీ టీవీలోనే వస్తుంది, నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఓపెన్ ప్రొక్లమేషన్ ఇచ్చాడు 1933లో, నేను ఈ పని చేయబోతున్నాను, సీక్రెట్ ఆప్షన్ మీకు అర్థం కావటం లేదు కనుక అర్థమయ్యేటట్టు చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయటానికి నేను ఈ పుస్తకం రాయబోతున్నాను. పుస్తకం పేరు కూడా చెప్పాడు, ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ గురువులు ఏ విధంగా మీ దగ్గరికి వస్తారో తెలపటానికి నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని. కుదరలో భారతదేశంలో పేరిస్ నగర శివార్లలో ఒక ఆవిడ మాత్రం పట్టుకోగలిగింది, ఏమిచ్చే దేని అనేటువంటి ఆవిడ పట్టుకోగలిగితే ఆవిడకి ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచ్ భాష వచ్చు. గురువుల భాష పట్టుకోగలిగే వాళ్ళకి గురువుల భాష మనకు అర్థమయ్యే చెప్పేటటువంటి భాష ఉండదు, అది ప్రాబ్లం. గురువుల భాష అర్థం చేసుకునేటటువంటి యోగులు చాలా మంది ఉన్నారు, గుంటూరులోనే చాలా మంది ఉండుండవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ గురువులు ఏం చెప్పారో అది వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ దాన్ని మళ్ళా మనుషులకి 10 మందికి చెప్పాలి అంటే చాలా కష్టం. లాలకృష్ణ పరమహంస చెప్పలేకపోయాడు, వివేకానందను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మీడియం కావాలి, ఒక వాహకం కావాలి, ఆ వాహకంకి తగినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా కూడా పేరిస్ నగరంలో దొరికింది, ఆవిడకి ఇంగ్లీష్ రాదు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు, గురు శిష్యులందరూ, నేను ఇంగ్లీష్లో చెప్తాను, నాకు ఫ్రెంచ్ భాష రాదు కనుక నువ్వు ఫ్రెంచ్ భాషలో నేను చెప్పిన ఇంగ్లీష్ రాయన్నాడు. చూడండి గురువుల యొక్క పాటలు, సర్వసమర్థులు, సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు అయినటువంటి గురువుకి శిష్యుడు ఎంత ఇబ్బంది పెట్టగలడో మీరు ఊహించుకోండి. సరే ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ రాసింది అంటే ఎలాగా అయాన్ రావని, తెలుగులో కూడా అయాన్ అని రాయొచ్చు కదా, అయ్యన్ యాక్షన్ తెలుగులో రాయొచ్చు, యామని యాకు దీర్ఘం రాసి మాకు ఇమ్మని రాసి రాయొచ్చు కదా, అలా రాసింది ఆవిడ. ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ రాసింది. అప్పుడు వాళ్ళ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కనుక ఫ్రెంచ్ భాషలో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ ని మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లిపిలో రాశాడు. రాశాక 800 పేజీల పుస్తకం అయిపోయింది. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. ఇంతకీ నేను ఏం చేశాను అంటే 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, 6వ శ్లోకం, అజోపి సన్ మధ్య ఆత్మ భూతానా మీశ్వరూపి సన్. ఆ శ్లోకానికి ఆయన కమెంటరీ రాశాడు సీక్రెట్ యాక్షన్ ఆధారంగా. 800 పేజీలు అయిపోయింది, పూర్తి కాలేదు, హెల్ప్ లెస్. నేను ఇంకా చెప్పలేను. నేను ఇప్పటికైనా మీరు ఇంట్యూషన్ బుద్ధి విజ్ఞానమే కోశాన్ని ఉపయోగించుకుంటే నేను చెప్పకుండానే మీరు అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి ఆ పుస్తకాన్ని ముగిస్తాడు. గురువు దగ్గర ఈ మానసిక స్థితి మనకుండాలి. సీక్రెట్ ఆక్షన్ చదువుతున్నప్పుడు ఈ మానసిక స్థితి ఉండాలి మన దగ్గర. మరణం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ మానసిక స్థితి ఉండాలి. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. సైలెన్స్ ఇస్ ది కమెంట్రీ. మౌనంలోనే మనం అర్థం చేసుకోగలిగితే. కానీ ఎలాంటి మౌనము మాస్టర్, ఓకే ఇంకెందుకు మాట్లాడటం, మీరు మాట్లాడటం ఆపేయండి, మేము కళ్ళు మూసి కూర్చుంటాం, ఒక నిమిషం చెప్పుకోవు. మౌనానికి వెళ్లే ముందు ఎత్ర వాచో నివర్తంతి ఎత్రాప్య మనసా సహా అనే స్థితికి వెళ్తే కానీ మౌనంగా ఉండటానికి మీకు హక్కు లేదు. మీ మనసు అలసిపోవాలి, మీ మాటలు అలసిపోవాలి. అలసి 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 ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, అర్థం చేసుకునేది ఏమీ లేదు, ఈ మాటల వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేను అనేటువంటి మానసిక అలసటకి మీరు వెళ్ళగలిగితే ఆ మానసికమైనటువంటి అలసటలో ఎత్ర వాచో నివర్తంతి వాక్ కమ్స్ బ్యాక్ అప్రాప్య మనసా సహా విత్ ది మైండ్. ఆ మనస్సులో స్థూల కామ మనస్సు దగ్గర నుంచి మీరు వెనక్కి వచ్చేస్తే అంచేతే స్వాధ్యాయాన్ మా ప్రమద. స్వాధ్యాయాన్ని ఎప్పుడూ విడవకండి. ఒక లెక్చర్ ఒక క్లాసులో నేను చెప్పలేను, కానీ ఏం చేయగలం? ఇంత విశాలమైనటువంటి సబ్జెక్ట్ అందులో ఉన్నది, ఇంత విశాలమైనటువంటి సముద్రాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేటటువంటి భావన ఉంది. మరి ఇంత విశాలమైనటువంటి సముద్రము, ఇంత విశాలమైనటువంటి విషయాన్ని 20 సంవత్సరాల్లో చదవగలం మాస్టారని అర్జునుడికి అది బయట వచ్చింది. చెప్పాడు కృష్ణుడు, నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను, మిమ్మల్ని వివస్
ప్రతిశతే యోగం ప్రోక్తమానహమగ్యం వివస్వాన్ మనవే ప్రాణ మన విక్షా కవే ప్రవీ.
ఆ వివస్వాన్, ఆ సూర్యుడు ఇక్షాపవంశవాళ్ళని చెప్పాడు. ఆ ఇక్షాపవంశవాళ్ళు మిగతా వాళ్ళని చెప్పారు, మిగతా వాళ్ళని చెప్పారు. సలహా చెప్పకుండా వచ్చారు.
సకాలేన మహత యోగే నిష్ట పరంతప.
యోగ విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య, మరణము తర్వాత ఏం జరుగుతుందో చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. మరణము తర్వాత ఏమిటి అని అది ఒక టాపిక్ కాదు అసలు. యాక్చువల్ గా వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, దట్ ఈస్ ఫిలాసఫీ, దట్ ఈస్ స్పిరిచువలిజం, దట్ ఈస్ యోగ, దట్ ఈస్ శ్రీ విద్య, దట్ ఈస్ బ్రహ్మ విద్య. అంతట ఆ బ్రహ్మ విద్యను మీరు నేర్చుకోవాలి అంటే, ఇంత విశాలమైనటువంటి బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది? అందులో మామూలుగా చదవమని చెప్తున్నానా? ప్రతిదీ చదవాలి మీరు, ప్రతిదీ చదివాక ఏ స్థితి వరకు చదవాలి మీరు? అలసిపోవాలి, అలసిపోయి అప్పుడు తూర్పు దిక్కు తిరగాలి. అంతవరకు తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టడానికి వీల్లేదు, మాకు అర్థం కాదని ప్రయత్నించి ఓడిపోతే విన్నాడు అర్జునుడు. చెప్పాడు బాగా బాగా చెప్పాడు, అంతకాడికి చదవటం ఉంది అన్నాడు. మా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళు అప్పుడు కానిస్టేబుల్ ఇస్తూ ఉంటారు ఇంటి పని చేయటానికి కూడా. మా బామ్మగారు వాళ్ళని ఎవరే బజార్కి వెళ్ళి కాస్త కాయగూరలు తీసుకురావాలి అంటే డబ్బిచ్చింది, సంచి ఇచ్చింది. ఏమి తీసుకురావాలి అమ్మగారు? బంగారు దుంపలు తీసుకురా, లేకపోతే వంకాయ తీసుకురా, లేకపోతే బెండకాయ తీసుకురా. అది లేదనుకో, అప్పుడు ఏం చేస్తామో వచ్చేయండి, అంతగాడికి వెళ్తూ ఉండదు అమ్మగారు అన్నాడు. అలాగా అలిసిపోయి సొలిసిపోయి మాటలతో దాన్ని మనం పొందలేము అనుకుంటే అంతగాడికి సాధనంతా ఎందుకు, చదువుకోవటానంతా ఎందుకు? ఎందుకు ఇదంతా అన్నాడు అర్జునుడు. హీ ఆల్మోస్ట్ వీక్స్. అసలు ఆ అర్జునుడు యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి ఆవేదన కనుక మనం అర్థం చేసుకుంటే ఏం చెప్తాడు? అయతి శ్రద్ధయోపేతో యోగ చరిత మానస అప్రాప్య యోగ సంసిద్ధి కాంగతిం కృష్ణ గచ్చతి. నిజం తెలుసుకోవాలి అనే తాపత్రయం ఉంది మృత్యు గురించి, ఆధ్యాత్మికత గురించి, ఆత్మవిద్య గురించి తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయాలతో ఉంది. కానీ యోగ స్థిరత మానస, యోగాన్ని నేను పూర్తిగా పట్టుకోలేకముందే నా మనస్సు డైవర్ట్ అయిపోయింది, చచ్చిపోయాను. అప్పుడు నేను ఉభయభ్రష్టత్వం పొందాను కదా, ఇదేమో భౌతిక జగత్తులో ఏ ఆనందాన్ని చూడలేదు, ఇదేమో ఈ ఆధ్యాత్మిక విద్య కూడా నాకేమీ అర్థం కాలేదు. అక్కడ జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు మనకి చాలా సహాయపడతాయి. ఏంటక్కడ సహాయపడతాయంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఒక జన్మలో నేర్చుకోలేము ఆధ్యాత్మిక విద్యను, అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల యొక్క సంసిద్ధత, అనేక జన్మల నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కానీ ఈ ఆధ్యాత్మిక విద్య గురించి మీకు ఏ విధమైనటువంటి అవగాహన రాదు. ఇంచేత పరావిద్య అంటేనే పునర్జన్మ గురించి పూర్తి అవగాహన ఉండటమే. గుర్తుంచుకోండి, రేపు మూడో రోజు రీఇన్కార్నేషన్ గురించి చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని మళ్ళా నేను మీకు గట్టిగా తీసుకొస్తాను. నేను పరావిద్య, యోగ విద్య, ఆధ్యాత్మిక విద్య, సీక్రెట్ డాక్ట్రిన్, గుప్త విద్య, బైబిల్, ఖురాన్, యోగ, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఇదంతా మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, మీరు అది చదువుతూ ఉంటే మీకేమనిపించాలి అంటే, ఇది నేను ఇదివరకు చేశానే, ఈ సాధనని నేను ఇదివరకు చేసి ఉన్నానే, ఈ మాటలు నేను ఎక్కడో ఉన్నానే, ఈ అనుభూతి నాకు ఎక్కడో వచ్చిందే అనేటటువంటి స్మృతి మీకు రిపీటెడ్ గా రావాలి. వస్తుంది అని గ్యారంటీ ఇస్తాడు శ్రీకృష్ణుడు. తత్ర తమ్ బుద్ధి సంయోగం. బుద్ధి అంటే ఇంటెలిజెంట్ గురించి మాట్లాడటం లేదు, అక్కడ విజ్ఞానమయ కోశం గురించి మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు. తత్ర తమ్ బుద్ధి సంయోగం, మీరు సాధన చేస్తూ ఉండగా ఎక్కడో ఎప్పుడో మీ మనస్సు కింద పడుతుంది. మనస్సు కింద పడగానే పైన మీరు ఏంటి? బుద్ధి. ఆ బుద్ధి మీకు ఎప్పుడైతే వస్తుందో మీకు మీ పూర్వజన్మలన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుంచుకోండి, అది పూర్వజన్మల గురించి గుర్తు తెచ్చుకోవటం కష్టమేమీ కాదు, అసంభవమేమీ కాదు, చాలా సింపుల్. అది ఇచ్చారంటే ఇట్ ఈజ్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు స్వయంగా అనుభూతి చెందినటువంటి అనుభూతిని గుర్తు చేసుకోవటానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఏముంది?
టెక్నిక్ తెలియదు, మర్చిపోయారు ఆ టెక్నిక్. ఆ టెక్నిక్ సీక్రెట్ డాక్ట్రిన్ చాలా స్పష్టంగా మీకు అందజేస్తుంది. ఆ టెక్నిక్ గురించి చెప్పేటప్పుడు రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఇమం వివస్వతే యోగం, ఈ యోగ విద్యను కనుక మీరు అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర అనే పదము యోగాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా చదివితే సూర్యుడికి వర్తింప చేయాలి అని అర్థమవుతుంది మనకి. ఆ గురువు, ఆ జగద్గురువు, కర్మసాక్షి, ఆ లోకచక్షు అయినటువంటి, ఆ విశ్వవ్యాపి అయినటువంటి ఈ సోలార్ సిస్టమ్ ని మొత్తము తనలో తాను ఉంచుకుని ప్రజలు చేస్తున్నటువంటి శక్తి సూర్యుడిదే. విష్ణు రూపంలో ఉన్నటువంటి సూర్యుడిదే. ప్రతిరోజు పొద్దున్నే నిద్రపోతున్నటువంటి ఈ జగత్తుని మళ్లీ క్రియేటివ్ యాక్టివిటీస్ లోకి తెలిపేటటువంటి, పంపించేటటువంటి శక్తి, బ్రాహ్మీ శక్తి, బ్రహ్మమైనటువంటి శక్తి ఆ సూర్యుడిదే. రాత్రి మనిషిపోయి పని అంతా చేసుకుని ఇంకా శరీరం పనిచేయలేదు అని టైర్ అయిపోయితే మళ్ళా మిమ్మల్ని నిద్రపుచ్చి సాంతనిచ్చి మళ్ళా మిమ్మల్ని రీఛార్జ్ చేసేటటువంటి శైవీ శక్తి, సాంభవీ శక్తి కూడా, శివుడి యొక్క శక్తి కూడా సూర్యుడే. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర ఇమం నిరస్వతే యోగం ప్రోక్తవానామయ్యం. సూర్యుడి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సూర్యుడి దగ్గర నుంచి కనుక మనం స్టార్ట్ చేసుకుని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ముందుగా అర్థం చేసుకుంటూ వస్తే సీక్రెట్ డాక్ట్రిన్ కానీ ఆత్మవిద్య కానీ అంత కష్టం అనిపించదు. అంచేత ఈ యోగ విద్యలో సూర్యుడి దగ్గర నుంచి మనం ఈ ప్రపంచం ఎలా ఉద్భవించింది, ఈ సోలార్ సిస్టమ్ ఎలా బహిర్గతమైనది అని మనం అర్థం చేసుకోవటానికి ముందు మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. నేను హింట్ ఇస్తే డ్రైగా ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు ఉత్సాహం కలగజేస్తుందేమో. ఇక్కడ ఏడు బిందువులు కనిపిస్తున్నాయి మీకు, అర్థమవుతాం కదా ఇది. అంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఏడేడు బిందువులు కనిపిస్తున్నాయి కదా అందరికీ. ఈ ఏడు బిందువులు మన శిరస్సు పైన కూడా ఉన్నాయి. చెవులకు సంబంధించినటువంటి రెండు, కళ్ళకి సంబంధించినటువంటి రెండు వృత్తాలు, చెవులకి రెండు, కళ్ళకి సంబంధించినటువంటి రెండు, ముక్కుకి సంబంధించినటువంటి రెండు. మూడు సెట్స్ రెండు రెండు పూర్తయ్యాయి కదా. నోటికి సంబంధించినటువంటిది ఒకటి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ సైకిల్స్, ఈ వృత్తాలు మీ శిరస్సులో కూడా ఉన్నాయి, మీలోనే ఉన్నాయి. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా మళ్ళా బయటెక్కడం మీరు ఒప్పుకోకర్లే. మీరు ఇక్కడే ఇవాళే ఈ సోలార్ సిస్టమ్ కి మీకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. ముందుగా చెప్పాను కబీర్దాస్ చెప్పినట్టు మొత్తం ఈ సోలార్ సిస్టము, ఈ మానవ శరీరంలో ఈ మొత్తము బ్రహ్మాండము, ఈ పిండాండంలో దొట్టులోకి సముద్రం ఎలా దిగుతుందో అలాగే దిగబోతుంది. దానికి కొంచెం మానసికంగా ప్రిపేర్ అవ్వండి, బరువుగా ఏమి ఉండదు, తేలికగా ఉంటుంది, అంత బరువు పడ్డా. కానీ కొంచెం మీరు సీరియస్ అయ్యి ఇంకొక 20 మినిట్స్ తీసుకుంటానంటే టైం అలసిపోతే మీ మనస్సును ఎత్ర రాచుడు నివర్తద్ది అప్రాప్తి మనసా సహా స్థితికి వస్తున్నారని మీరు కానీ 1-20 నిమిషాలు ఆ స్థితి రాకుండా కాపాడుకోండి. కాపాడుకుంటే ఇవాళ చెప్పదలుచుకున్నటువంటి టాపిక్స్ పూర్తయిపోతాయి. ఇవి మూడు స్థూల జగత్తులో ఉన్నటువంటి మూడు గ్రహాలు. దీనిపైన ఇంకో రెండు గ్రహాలు ఉన్నాయి. ఇవి ఏ జగత్తులో ఉన్నాయి? ప్రాణమయ జగత్తులో, ఆస్ట్రల్ ప్లేన్ లో ప్రాణమయ జగత్తులో ఉంది. దానికంటే పైన ఇంకొక రెండు గ్రహాలు ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు మనోమయ తలంలో ఉన్నాయి. కానీ ఏ మనోమయ తలంలో ఉన్నాయి?
మనోమయ కళాన్ని రెండు భాగాలుగా విభజన చేశాం. ఒకటి విత్ ఫామ్, ఇంకోటి వితౌట్ ఫామ్. విత్ ఫామ్ లోనే రెండు గ్లోబ్స్ ఉన్నాయి, కారణమయ కళల్లో రెండు గ్లోబ్స్ ఉన్నాయి, స్థూల జగత్తులో పెద్దని ఒక గ్లోబ్ అనుకుంటే, ఒక గ్రహం అనుకుంటే, పెద్దనంటే ఇంకో ఆరు గ్రహాలు ఉన్నాయనుకుందాం మనం. ఇక్కడ పెద్ద ఒక గ్రహము, పెద్దలు అంటే ఆరు గ్రహాలు. మానవ శరీరంలోకి వచ్చినప్పుడు సహస్రారము ఆరు చక్రాలు. ముంచేత ఈ సహస్రారము ప్లస్ ఆరు చక్రాలు మొత్తం ఎన్ని? ఏడు. అలాగా ఏడు గ్రహాలు ఉన్నాయనుకుందాం మనం. ఇక్కడ ఈ ఏడు గ్రహాలలో మొదటి రెండు గ్రహాలు ఏ తలంలో ఉన్నాయని చెప్తున్నాను నేను? మానసిక తలంలో ఉన్నాయని చెప్తున్నాం. మానసిక తలంలో మనం రెండు రకాలుగా ఆలోచించగలం.
ప్రేమ, దయ, కరుణ
అంటే ఏంటి? వాటికి మనం ఒక విలువ అయితే ఇవ్వగలుగుతున్నాం తప్ప వాటికి ఒక రూపం ఇవ్వలేం మనం. అదే ఇడ్లీ, దోశ అన్నం అనుకోండి, ఖచ్చితంగా మన కంటి ముందు ఒక రూపం వస్తుంది. రూపం వచ్చేటటువంటి మాటలకి, రూపాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి మనస్సుని సరూప మనస్సు, రూప సహితమైనటువంటి మనస్సు అంటాం. పెన్ను, డస్టరు, ట్యూబ్లైట్, ఫ్యాను, ఈ మాటలన్నీ కూడా మనం ఈ మానసిక స్థితి నుంచి అర్థం చేసుకోగలుగుతాం మనం. ఇది చూడండి, ఇక్కడ సరూప మానసిక స్థితి పైన గ్రహాలు లేవు అంటే అర్థం ఏంటన్నమాట? ఈ స్థితిని కనుక ఒక మానసిక స్థితి మనం అనుకుంటే ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి మీ ఆలోచనలు వెళ్ళవు. ఆబ్స్ట్రాక్ట్ గా ఏదైనా మీరు ఆలోచించాలి అనుకుంటే, ఆబ్స్ట్రాక్ట్ గా కనుక మీరు ఏదైనా డిస్కషన్స్ చేయాలి అనుకుంటే చేయలేరు. ఇప్పుడున్నటువంటి కలియుగంలో జరుగుతున్నటువంటి ఫోర్త్ రౌండ్ అంటారు దీన్ని, పేరు ఫోర్త్ రౌండ్, ఈ స్థితిలో ఉంది. అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కుదరటం లేదు మనకి. యూ కెనాట్ థింక్ ఎనీథింగ్ అబ్స్ట్రాక్ట్. దేనికైనా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనాలి. ఆ ఫర్ ఎగ్జాంపుల్ అని మీకు ఒక ఉదాహరణ ఇచ్చి దానికి తగినటువంటి రూపకల్పన మీ మానసిక స్థితుల్లో మనం చేయించలేకపోతే ఏ విషయాన్ని మనం ట్రాన్స్మిట్ చేయలేము, ఏ భావాన్ని కూడా మనము పరస్పరము వినియోగించుకోలేము. మీరు నాకు చెప్పలేరు, నేను మీకు చెప్పలేను. అది మానసిక స్థితి. భగవంతుడి యొక్క శక్తి, లైఫ్ ప్రిన్సిపల్, కాన్షియస్నెస్, ఏదైనా పేరు చెప్పుకోండి మీరు. మన శరీరంలో కనుక దానికి పేరు పెట్టుకోవాలి అంటే జీవాత్మ అని పేరు పెడతాం. థియోసాఫికల్ లిటరేచర్ లో దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఈగో. ఇక్కడ నుంచి కింద ఎడిగింది, ఎక్కడి నుంచి కింద ఎడిగింది? ఈ మానసిక స్థితి నుంచి. ఈ మానసిక స్థితి నుంచి కింద ఎడిగింది. ఉదాహరణకి కాలేజీకి వెళ్ళాలి అంటే అనగానే మనకేం రూపకల్పన వస్తుంది? మన స్కూటర్, స్కూటర్ మీద ఎక్కాలి, స్కూటర్ మీద ఎక్కేక అలా 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 ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళి కాలేజీకి చేరుకోవాలి. అనేటటువంటి మానసికమైనటువంటి భావము లేకపోతే మీరు ఎక్కడికి చేరుకోలేరు. కానీ మానసికమైనటువంటి ఆలోచన అయితే వచ్చింది, కానీ ఆ రోజు పాఠం చెప్పే మూడ్ లేదు, మీకు డిజైన్ లేదు, పాఠం చెప్పాలి అని లేదు. అప్పుడేమవుతుంది? కాలేజీకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన, కాలేజీకి వెళ్ళాలి అనేటటువంటి రూపకల్పన రూపు దాల్చదు. మీరు వెళ్ళరు, సీఎల్ పెట్టేస్తారు. సీఎల్ లేకపోతే స్పెషల్ సీఎల్ అంటారు. స్పెషల్ సీఎల్ లేకపోతే మెడికల్ సర్టిఫికేట్ ఉందని ఉంది కదా. కానీ ఇదంతా దేని వల్ల వచ్చింది? గందరగోళం అంతా ఈ గోళం కరెక్ట్ గా లేదు. ఏ గోళం ఇది? డిజైర్, ఆస్ట్రల్ అంటే మన మనోమయ కోశంలో వచ్చినటువంటి కోరిక, మనోమయ కోశంలో వచ్చినటువంటి ఆలోచన కోరికగా మారటం లేదు, మారింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఇక్కడ వచ్చినటువంటి ఆలోచన ఏమిగా మారుతుంది? కోరికగా మారుతుంది. కోరికగా మారాక కిందకి దిగాం, స్థూల జగత్తులో సూర్య వ్యక్తుల కిందకి మారినప్పుడు దీన్ని మార్స్, ఎర్త్, మెర్క్యురీ
మీరు చెప్పాను దీనికి. ఇదేం డ్రెస్ వేసుకున్నాం, నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాలి, స్కూటర్ కిక్కు కొట్టాం, స్టార్ట్ కాలే.
మార్క్స్ గారు, కుజగ్రహం గారు ఇంజనీరింగ్ ప్లానెట్ సహకరించలే.
ఏం చేస్తాం?
కోరిక ఉంది, ఆలోచన ఉంది,
కానీ ఆలోచనతో పాటు మార్క్స్ కుజగ్రహం సహకరించలే. మీ ఇంప్లిమెంట్స్ కానీ మీ పనిముట్లు కానీ సహకరించవు.
అది సహకరించింది, సహకరించాక బయలుదేరుతారు మీరు వ్యక్తి మీద. బయలుదేరుతున్నారు ఇప్పటి వరకు. మెర్క్యురీ అంటే బుద్ధికి సంబంధించినటువంటి గ్రహం అంటాం మనం. ఇప్పటి వరకు వచ్చేసరికి దారిలో మన శుభ్రంగా కనిపించాడు నాకు. రామకృష్ణ సినిమాకి వెళ్దాం అన్నాడు. యూనివర్సిటీ వెళ్తాం అనేసి సినిమాకి వెళ్ళిపోయాడు. అంటే ఈ మార్గ మధ్యంలో మెర్క్యురీ బుధగ్రహం నాకు సహకరించకపోతే, బుద్ధి సహకరించకపోతే, ఇంటెలిజెన్స్ సహకరించకపోతే, సంకల్పము స్థిరత్వము లేకపోతే అది పూర్తి కాదు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఏ పాఠం చెప్పాలో ఆ డిజైర్ని నేను గుర్తు చేసుకుంటాను. డిజైర్ చేసుకున్న తర్వాత ఆ పాఠం నేను చెప్పేస్తాను, సైకిల్ పూర్తి అయిపోతుంది. ఈ సైకిల్ అర్థమైంది కదా? ఇదే సైకిల్ విశాలమైనటువంటి బ్రహ్మాండంలో ఎలా జరుగుతుందో చూడండి. సృష్టి ఆదిలో విశాలమైనటువంటి చేతనత్వము, ఆ విశాలమైనటువంటి చేతనత్వానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి? విశాలమైనటువంటి ఆ చేతనత్వానికి గురువు. గురువే ఉన్నది, ఒకే ఒక గురువు. ఆ గురువు అని పెట్టి, గురువు అంటే చాలా పెద్దది అని అర్థం అసలు. దాన్ని మర్చిపోయి చివరికి పాదపూజ చేయించుకునేటువంటి గురువు దగ్గరికి చెప్తే అది పిండాండ బ్రహ్మాండ సంబంధమే, తప్పేం లేదు. కానీ ఇక్కడ మాత్రమే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆల్ పెర్వేడింగ్ కాన్షియస్నెస్, ఆల్ నోయింగ్ కాన్షియస్నెస్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిషియంట్ కాన్షియస్నెస్ ఆత్మ దగ్గర నుంచి దిగింది. దిగిన తర్వాత ఇంట్యూషన్ బుద్ధిలో వచ్చింది. బుద్ధిలో తర్వాత అబ్స్ట్రాక్ట్ మైండ్, అబ్స్ట్రాక్ట్ మైండ్ అరూప మనస్సు, అరూప మనస్సు నుంచి స్వరూప మనస్సులోకి వచ్చింది. స్వరూప మనస్సులోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళా పైకి వెళ్ళింది. దీన్ని ఒక రౌండ్ అంటాం మనం. ఇది అర్థం చేసుకోండి, గురుతత్వము ఏడు గ్రహాల్లోకి దిగింది, బయటకు వెళ్ళింది. మళ్ళీ ఇది ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇలాగే ఏడు సార్లు తిరుగుతుంది. దాన్ని సెవెన్ రౌండ్స్ అంటాం మనం. ఈ సెవెన్ రౌండ్స్ ఇలా పూర్తయ్యాక మళ్ళీ ఇది ఒక మెట్టు కింద దిగింది, ఇంకొక మెట్టు కింద దిగింది, ఇంకొక మెట్టు కింద దిగింది. ప్రస్తుతము మన చేతనత్వం ఇక్కడ ఉంది, ఫోర్త్ రౌండ్ లో. ఫోర్త్ రౌండ్ లో మన చేతనత్వం ఉంది అన్నది మనం కనుక అర్థం చేసుకుంటే మనం ఆపచ్చు, ఆపదు ఆపచ్చు. ఆత్మ బుద్ధి మనసు స్థూలము. దీని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఏం చెప్పాను? మన శరీరంలో ఇది స్థూలము శరీరము, దాన్ని అన్నమయ శరీరము, తర్వాత దీన్ని ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము. ఈ ఐదు శరీరాలలో జరిగేటటువంటి మార్పుల్లో మొట్టమొదట మార్పు ఆత్మ నుంచి స్వరూప మనస్సు వరకు వస్తుంది. ఫస్ట్ చేంజ్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది రేపు చర్చిద్దాం. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి, ఈ ఐదు శరీరాలలో జరిగేటటువంటి మార్పుల్లో ఫస్ట్ స్టెప్ మీరు ఎక్కడి నుంచైనా రావాలి అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆత్మ దగ్గర నుంచి, ఎక్కడో ఉన్నటువంటి ఆనందమయ కోశం దగ్గర నుంచి మీరు స్వరూప లెవెల్ వరకు రావాలి. అని మాస్టారు ఆనందమయ కోశమే, విజ్ఞానమయ కోశమే మాకు తెలియవచ్చును, మా మనస్సునే మాకు తెలియనప్పుడు ఈ ఆనందమయ కోశాలు విజ్ఞానమయ కోశాల గురించి మాకు ఎక్కడొస్తాయి? దాని తర్వాత ఈ విజ్ఞానమయ కోశాలు ఆనందమయ కోశాలను ఉపయోగించుకోవటం నేర్చుకోవటం మాకు ఎలా వస్తుంది?
ఉపయోగించుకుంటున్నారు. మనం ఏ పని చేసినా ఈ ఐదు శరీరాలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం, అది గుర్తుంచుకోండి. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మళ్ళా ఈ క్లాస్కి వచ్చేంత వరకు ఈ ఐదు శరీరాలు నిరంతరము మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గమనించే స్థితికి మీరు ఇవాళ వస్తే చాలు. నాకు ఏం చేస్తున్నాం, ఇక్కడికి రావాలి అనుకున్నారు మీరు, ఈ లెక్చర్కి రావాలి అనుకున్నారు. ఈ లెక్చర్కి రావాలి అని ఎందుకు అనుకున్నారు? వస్తే మీకు వింటాం ఆనందం కనుక. మీకు ఇది పేరు పెట్టింది అనుకోండి రాదు. అంటే ఏ కోశాన్ని మీరు ఉపయోగించుకున్నారు? ఆనందమయ కోశంలో స్టార్ట్ అయింది మీకు, లేకపోతే అసలు ఇక్కడ వరకు రారు మీరు. ఇక్కడికి రావటం మీకు ఆనందం కలగజేస్తుంది కనుకే ఇక్కడికి వచ్చారు మీరు, లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారు. అంటే ఇట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఆనందమయ కోశ. ఆ ఆనందమయ కోశం దగ్గర నుంచి బయలుదేరి రావాలి, విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం అంటే ఏంటి? కేటగరైజ్డ్ నాలెడ్జ్. ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, పక్క మూలం చూస్తూ ఉంటే ఏ బస్ అందుకోవాలి, ఏ బస్ అందుకుంటే ఈ లాజ్కి దగ్గరగా దిగుతాను, ఇదంతా మీరు ఆలోచించారు. ఇది ఏ కోశాన్ని ఉపయోగించుకున్నారు మీరు? విజ్ఞానమే కోశాన్ని ఉపయోగించుకున్నారు. ఈ విజ్ఞానమే కోశాన్ని ఉపయోగించుకున్నాక మీరు ఇక్కడికి రాగానే యూ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టెన్సీ. నేనేం చెప్పబోతున్నానో మీకు తెలియదు. ప్యాంప్లెట్లో ఏముంది? మరణం తర్వాత పునర్జన్మ గురించి ఆనిదేశం రాసిన పుస్తకాల నుంచి చెప్పబడుతుంది. అంతే కదా మీకు తెలిసింది. ఏం చెప్పబోతున్నానో మీకు తెలియదు. ఏ స్థితిలో ఉంది మనస్సు? ఏం చెప్పబోతున్నానో తెలుసు, కానీ దాని గురించి ఒక స్పష్టమైనటువంటి రూపము లేదు. అది అరూప లెవెల్. కానీ ఆ అరూప లెవెల్లో కూడా మీరు ఏదో ఒక ఆలోచన, ఇది చెప్తారేమో, మృత్యు గురించి దింపిందేమో, లేకపోతే మృత్యు గురించి ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయొచ్చేమో ఇక్కడ అనేటటువంటి ఒక విసరిత క్యారెక్టరిస్టిక్స్ మీ మనస్సులో మెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? ఇక్కడ రావక్కర్లే మీరు. ఈ విషయాన్ని చర్చించుకుంటే ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఎలా అవగాహన పొందాలో, ఎలాగ అక్కడికి వెళ్ళాలో అనేటటువంటి విజ్ఞానం మీకుంది. ఆ విజ్ఞానం నుంచి ఏ విషయం గురించి మీరు డిస్కస్ చేయబోతున్నారో దాని యొక్క ఒక హేజీ ఐడియా, రూపరహితమైనటువంటి ఒక ఐడియా ఉంది. ఆ రూపరహితమైనటువంటి ఐడియాలోనే మీకు వచ్చినటువంటి సమస్యలు, మీకు వచ్చేటటువంటి ఐడియాస్, వాటి గురించి మీకు వచ్చేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత స్టేజ్కి వచ్చినప్పుడు ఏమైంది? ఇది ఇంకొంచెం కిందకి దిగింది. ఇంకొంచెం కిందకి దిగేసరికల్లా ఏమైంది? బయలుదేరబోతున్నారు మీరు. ఇంట్లోంచి బయటకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు తెలిసినా అక్కడ మీటింగ్ ఉంది. నేను అక్కడికే వెళ్దాం అనుకుంటున్నానే పాజిటివ్. అక్కడికి వెళ్ళి ఏంటి బోరు, మృత్యు గురించి ఇప్పుడు ఎందుకయ్యా? కానీ 95 ఏళ్ళు వచ్చాక అంతా అయిపోయేటప్పుడు దాని గురించి డిస్కస్ చేయొచ్చు కదా. ఇలా బ్రహ్మాండమైన సినిమా ఉంది, అది సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇక్కడికి వస్తారు మీ ఇష్టం. మీ యొక్క కామనీ శరీరము ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా. తర్వాత ఇంకొక స్టెప్ కిందకి వస్తారు, బట్టలు వేసుకుంటారు మీకు.